నేటి దినములలో అవిశ్వాసుల మధ్య మాత్రమేగాక సంఘములో కూడా నైతిక విలువలు అనునవి సంక్షోభములో ఉన్నవి అని ప్రతి క్రైస్తవుడు ఒప్పుకుంటాడని అనుకునుచున్నాను. తప్పు ఒప్పుల మధ్య ఉన్న భేదమును కనుగొనుటకు అవిశ్వాసులు కొన్ని లక్ష్యాల దిశలను వెదుకుతుంటారు. నైతిక మరియు సరియైన జీవనము అను విషయమునకు వచ్చినప్పుడు సద్భావన గల క్రైస్తవులు కూడా అటూ ఇటూ తిరుగులాడుతుంటారు. చాలా తక్కువ విలువలు ఉన్నట్లు అనిపించు కొంతమంది క్రైస్తవులను నేను కలిశాను. మరియు ప్రతి నైతిక ప్రశ్నకు చాలా సరళమైన జవాబులు కలిగియుండినట్లు అనిపించు ఇతర క్రైస్తవులను కూడా నేను కలిశాను. మన జీవితములకు లేఖనములు ఏ విధముగా అనువర్తించబడాలి, మనం ఎలా ఆలోచించాలి, పనులు చేయాలి మరియు భావించాలి అను విషయములను అర్థము చేసుకుని విధానము, అనగా బైబిలానుసారమైన నిర్ణయములను తీసుకుని విధానము నేడు మనము కలిగి ఉన్న గొప్ప అవసరత అని నాకు వయసు మీరుచున్న కొలది నేను ఎక్కువ నిర్ధారణను పొందుతున్నానని నేను అనుకుంటాను. క్రైస్తవ నీతిశాస్త్రమునకు సంబంధించిన మన కోర్సులో బైబిలానుసారమైన నిర్ణయాలను తీసుకునుట అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమములో మన జీవితములలో మనము అనేక రకముల నిర్ణయాలు తీసుకునుచుండగా బైబిలు మనకు బోధించు మనము అనుసరించవలసిన ప్రక్రియ మీద దృష్టి పెడదాము. ఈ మొదటి పాఠమునకు లేఖనములో నీతిశాస్త్రము అను శీర్షికనిచ్చాము. మొదటిగా క్రైస్తవ నీతిశాస్త్రమునకు బైబిలు నిర్వచనమును స్థాపిస్తూ తరువాత సత్క్రియల యొక్క మూడింతల బైబిలు అర్హతలను పరీక్షిస్తూ చివరిగా నైతికమైన నిర్ణయములను తీసుకునుటకు మూడింతల బైబిలు ప్రక్రియ యొక్క మౌలిక ఆకృతులను ఇస్తూ ఈ పాఠ్యక్రమమును మనము పరిచయము చేద్దాము. క్రైస్తవ నీతిశాస్త్రము అను అంశమును నిర్వచిస్తూ ఆరంభిద్దాము. ఇంచుమించు అన్ని చోట్ల ప్రజలందరికీ నైతిక వ్యవస్థలు ఉంటాయి. నైతికమైన విషయములను నిర్ధారించు విధానముల విషయములో విభిన్నమైన మతములు, సంస్కృతులు, సమాజములు మరియు వ్యక్తులు భిన్నమైనవిగా ఉన్నాయి. మరియు ఏ ప్రవర్తనలు మరియు ఆలోచనలను ఆమోదించాలి మరియు వేటిని తిరస్కరించాలి అను విషయములో వారు ఎంతో భిన్నమైన నిర్ధారణలను కలిగి ఉంటారు. ఈ విభిన్నమైన వ్యవస్థలను మరియు వాటి నిర్ధారణలను పరిశోధించు అధ్యయన విభాగమును నీతిశాస్త్రము అని పిలుస్తారు. సామాన్య పరిభాషలో నీతిశాస్త్రము నైతిక తప్పు ఒప్పులను గూర్చిన అధ్యయనమై ఉన్నది, అనగా మంచి చెడులను గూర్చిన అధ్యయనం అయ్యున్నది. ఈ నిర్వచనము నీతిశాస్త్రమును గూర్చి ఒక సామాన్యమైన ధోరణిని మనకు అందిస్తుంది. అయితే ఈ పాఠములలో మనము విశేషముగా నీతిశాస్త్రమును గూర్చి క్రైస్తవ లేక బైబిల్ అభిప్రాయము మీద దృష్టి పెడతాము. కాబట్టి విస్తృతమైన నీతిశాస్త్ర అధ్యయనము మీద అంత ఆసక్తిని చూపము. కాబట్టి నైతిక తప్పు ఒప్పుల అధ్యయనము కంటే సంకుచితమైన ఒక నిర్వచనమును మనము రూపించుదాము. క్రైస్తవ నీతిశాస్త్రమును ఈ విధముగా నిర్వచిద్దాము. మానవ వ్యక్తిత్వములు, క్రియలు మరియు క్రియలలో ఏవి దేవుని ఆశీర్వాదములను పొందుతాయి మరియు ఏవి పొందవు అని నిర్ధారించు మాధ్యమముగా పరిగణించబడు వేదాంత శాస్త్రము. క్రైస్తవ నీతిశాస్త్రము మీద మనము కలిగి ఉన్న ధోరణి యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకునుటకు ఈ నిర్వచనములోని మూడు విషయముల మీద మనము దృష్టి పెడదాము. మొదటిగా ఇది దేవుని మీదికి మరియు ఆయన ఇచ్చు ఆశీర్వాదముల మీదికి దృష్టిని ఆకర్షించు విధానమును గమనించుదాము. రెండవదిగా క్రైస్తవ నీతిశాస్త్రములో చేర్చబడిన విషయముల యొక్క వైశాల్యతను మనము చూద్దాము. మూడవదిగా క్రైస్తవ నీతిశాస్త్రము మన క్రియలను మించి వెళ్ళు విధానమును మనము పరిగణిద్దాము. నీతిశాస్త్రము దేవునికి మరియు ఆయన మనకిచ్చు ఆశీర్వాదములకు సంబంధించినదిగా ఉన్నదను విషయము మీద మన నిర్వచనము దృష్టిపెట్టి విధానమును మొదటిగా చూద్దాము. అనేక ఇతర నైతిక వ్యవస్థలకు భిన్నముగా మన నిర్వచనము మంచి లేక చెడు, తప్పు లేక ఒప్పు వంటి పదముల మీద దృష్టిపెట్టుటకు బదులుగా దేవుడు మరియు ఆయనిచ్చు ఆశీర్వాదముల మీద దృష్టి పెడుతుంది. దేవుని ఆశీర్వాదములను పొందుకున్న విషయములు మంచివి మరియు సరియైనవి, కాని ఆయన ఆశీర్వాదములను పొందనివి చెడ్డవి మరియు తప్పులయ్యున్నవి. అయితే దేవుడు మరియు ఆయనిచ్చు ఆశీర్వాదముల మీద ఈ విధముగా దృష్టి పెట్టుట వలన కలుగు కొన్ని అంతర్భావములు ఏవి? దేవుడు మరియు ఆయనిచ్చు ఆశీర్వాదముల మీద ఈ విధముగా దృష్టి పెట్టుట ద్వారా మనము రెండు విషయములను చెప్పుటకు ప్రయత్నిస్తాము. మొదటిగా దేవుని స్వభావము నైతికతకు ప్రమాణమై ఉన్నది. రెండవదిగా దేవుని క్రియలు నైతికత యొక్క ప్రమాణమును కనుపరుస్తాయి. ఈ రెండు ఆలోచనలను మరింత వివరముగా చూద్దాము. మొదటిగా, దేవుడు స్వయంగా తప్పు ఒప్పులకు మంచి చెడ్డలకు ఉన్నతమైన పరిమాణమయ్యున్నాడు అని మనము ఉద్ఘాటిస్తాము. ఇలా చెప్పుట ద్వారా ఉన్నతమైన నైతికత దేవుని వెలుపల ఉన్న ప్రమాణము అనగా మంచిగా ఉన్నటకు ఆయన కూడా దానికి కట్టుబడి ఉండవలసిన ప్రమాణమయ్యున్నది అను విషయమును మనము తిరస్కరిస్తాము. బదులుగా తానుగాక ఏ ఇతర ప్రమాణమునకు కూడా దేవుడు జవాబుదారుడు కాడు అని, ఆయన స్వభావమునకు అనుగుణంగా ఉన్న ప్రతిదీ మంచిది మరియు సరియైనది అని, మరియు ఆయన స్వభావమునకు అనుగుణంగా లేని ప్రతిదీ కీడు మరియు తప్పు అయ్యున్నది అని మనము నొక్కి చెబుతాము. మొదటి యోహాను పత్రిక 1:5-7 యోహాను చేసిన బోధ వెలుగులో ఈ ఆలోచనలను పరిగణించండి. దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినేడలా మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడలా మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేస్సు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడు వెలుగయున్నాడు అను ఈ రూపకము ప్రధానముగా నైతిక విశ్లేషణ అయున్నది. పాపము మరియు అబద్ధములు చీకటితో పోల్చబడగా సత్యము మరియు పాపము నుండి శుద్ధత వెలుగుతో పోల్చబడ్డాయి. ఇది దేవుడు తన స్వభావములో పాపము నుండి సంపూర్ణముగా స్వతంత్రుడయ్యున్నాడు అను చిత్రమయ్యున్నది. పాపము దేవుని స్వభావమునకు వెలుపల ఉన్నది అనుటకు ఇది వర్ణన అయ్యున్నది. ఇది మరియు దీని వంటి ఇతర వాక్యభాగముల వెలుగులో దేవుని స్వభావమును మనము మంచితనమునకు మరియు నీతికి ప్రమాణముగాను మాదిరిగాను చూస్తాము. ఈ కారణముల చేతనే ఆయన స్వభావమునకు విరుద్ధముగా ఉన్న విషయములను మనము పాపభరితమైనవిగాను దుష్టమైనవిగాను మరియు తప్పులుగాను ఖండించుటకు పురికొల్పబడతాము. దేవుని మీద మరియు ఆయనిచ్చు ఆశీర్వాదముల మీద దృష్టి పెడుతూ మనము చెప్పగోరు రెండవ విషయము ఏమనగా, దేవుని క్రియలు నైతికత యొక్క ప్రామాణికతను కనుపరుస్తాయి. ఆశీర్వాదములను కుమ్మరించుట దేవుడు సరియైన మరియు మంచి విషయములకు ఆమోదము చూపుటకు ఉత్తమమైన మార్గమయ్యున్నది. ఇదే విధముగా ఆశీర్వాదములను నిలిపివేయుట మరియు శాపములను కుమ్మరించుట ద్వారా ఆయన తప్పులు మరియు చెడ్డ విషయముల పట్ల తన ద్వేషమును చూపుతాడు. బైబిలులో లెక్కలేనన్నిసార్లు ఈ నియమము పనిచేయుట మనము చూస్తాము. ఉదాహరణకు లేవియకాండము 26:3 తన నిబంధన యొక్క షరతులను ఇజ్రాయేలుకు వివరించినప్పుడు ఆయన కట్టడలను బట్టి నడుచుకుని ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల వారి మీద అమోఘమైన ఆశీర్వాదములను కుమ్మరిస్తానని దేవుడు ప్రతిపాదించాడు. అయితే ఇదే 14:14 మొదలు ఆయన మాటలలో ప్రతిదానికి విధేయత చూపని ఎడల ఘోరమైన శాపములను కుమ్మరిస్తానని ఆయన హెచ్చరించాడు. లేవియకాండము 26:14-16 ఆయన ఈ శాపములను పరిచయము చేసిన విధానమును వినండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునిన ఎడలను నేను మీకు చేయునదేమనగా మీ కనులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరుచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీమీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. ఈ అధ్యాయములోని శాపములు అనేక వచనములలో కొనసాగుతాయి మరియు ప్రతిదీ మునుపటి దానికంటే ఘోరమైనదిగా ఉంటుంది. అయితే తన ఆజ్ఞలకు విధేయులగుటకు ఉల్లంఘించువారికి మరియు ఆయనతో నిబంధన అనుబంధమును తిరస్కరించువారి మీద ఈ శాపములను కుమ్మరిస్తానని దేవుడు హెచ్చరించాడు. ఆయనకు అవిధేయులగుట చెడ్డ పని అని లేక తప్పు అని ఈ వాక్యభాగములో దేవుడు ఎక్కడా ప్రకటించలేదు. అయితే ఆయనకు విరోధముగా లేచువారి మీదికి ఆయన రప్పిస్తానని చెప్పిన ఘోరమైన తీర్పులలో నుండి మనము ఈ నిర్ధారణకు రావచ్చు. మంచి చెడ్డల యొక్క ప్రామాణికతలను దేవుడు బయలుపరిచిన విధానముల కొరకు మనము లేఖనములను వెదకినప్పుడు విషయములను స్పష్టముగా మంచి లేక చెడు అని తెలుపుటకు బదులుగా దేవుని స్పందనలను నమోదు చేయుట ద్వారా బైబిలు తప్పు ఒప్పులను తెలియపరుస్తుంది అని మనము కనుగొంటాము. దేవుని ఆశీర్వాదములు మరియు శాపములను మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అనేక వాక్య భాగముల యొక్క నైతిక కోణము స్పష్టమగుటను మనము కనుగొంటాము. దేవుడు మరియు ఆయనిచ్చు ఆశీర్వాదముల మీద దృష్టి పెట్టుటతో పాటుగా క్రైస్తవ నీతిశాస్త్రమునకు మనమిచ్చు నిర్వచనము నీతిశాస్త్ర అంశముల యొక్క వైశాల్యమును కూడా ఉద్ఘాటిస్తుంది. నీతిశాస్త్రము అను పదమును మనము ఉపయోగించుచుండగా అది కేవలము ఒక వేదాంత శాస్త్ర శాఖ మాత్రమే కాదు, అది వేదాంత శాస్త్రమంతటిలో మరియు క్రైస్తవ జీవనమంతటిలో కీలకమైన అంశమై ఉన్నది. మునుపు నీతిశాస్త్రము ఆచరణాత్మక నైతిక విషయములతో వ్యవహరించిన వేదాంత శాస్త్రములోని ఉపశాఖగా పరిగణించబడేది. క్రైస్తవ నీతిశాస్త్రమును వేదాంత శాస్త్ర శాఖలలో ఒక శాఖగా మాత్రమే బోధించేవారు. ఈ పాత మాదిరిలో నీతిశాస్త్రమును గుర్చిన ఆలోచన లేకుండానే చాలా వరకు వేదాంత శాస్త్రమును చదవవచ్చు. ఫలితముగా నీతిశాస్త్ర బోధకులు వేదాంతశాస్త్రము మరియు జీవితములోని చాలా చిన్న భాగములతో మాత్రమే వ్యవహరించేవారు. భిన్నముగా క్రైస్తవ నీతిశాస్త్రము క్రైస్తవ జీవితములోని ప్రతి కోణమును స్పృశిస్తుంది అని మన నిర్వచనము ఉద్ఘాటిస్తుంది. నీతిశాస్త్రము అనగా ఏది మంచో మరియు ఏది చెడో నిర్ధారించు మార్గముగా పరిగణించబడు వేదాంత శాస్త్రము. ఏదో ఒక విధముగా మంచివారి మీద దేవుని ఆశీర్వాదములు మరియు దుష్టుల మీద శాపములను గూర్చి ప్రతి వేదాంత శాస్త్ర శాఖ మరియు అంశము వ్యవహరిస్తుంది. ప్రతి వేదాంత శాస్త్ర శాఖ కొన్ని వాస్తవములను నమ్మునట్లు, కొన్ని పనులను చేయునట్లు మరియు కొన్ని అనుభవములను కలిగియుండునట్లు మనలను బద్ధులనుగా చేస్తుంది. ఈ విషయములను నమ్ముట, చేయుట మరియు అనుభవించుట సరి అయిన పని మరియు నమ్మకుండుట, చేయకుండుట మరియు అనుభవించకుండుట తప్పు. కాబట్టి వేదాంత శాస్త్రమంతటిలో తప్పు ఒప్పుల అధ్యయనము భాగమయ్యున్నది. వేదాంత శాస్త్రమంతటిలో నీతిశాస్త్రము భాగమయ్యున్నది. ఇప్పుడు దీనిని మించి క్రైస్తవ నీతిశాస్త్రము జీవితములోని ప్రతి భాగమును స్పృశిస్తుంది. వేదాంత శాస్త్రము స్వయంగా జీవితములోని ఒక చిన్న భాగమునకు పరిమితము చేయబడలేదు. నా పుస్తకమైన ది డాక్ట్రిన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్లోని 3వ అధ్యాయములో నేను వేదాంత శాస్త్రమును జీవితమంతటికి దేవుని వాక్యమును అనువర్తించుట అని నిర్వచించాను. మరొక మాటలో వేదాంత శాస్త్రము కేవలము దేవుడు మరియు ఆయన వాక్యము యొక్క ధ్యానము మాత్రమే కాదు, బదులుగా ఆ ధ్యానమును అనువర్తనములోనికి నడిపించుట అయ్యున్నది. ఏది కూడా దేవుని నైతిక ప్రామాణికతలకు వెలుపల లేదు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనముల వెలుగులో నీతిశాస్త్రము యొక్క వేదాంత శాస్త్రము పట్ల ఈ ధోరణిని పరిగణించండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. ఉపదేశించుట, ఖండించుట, తప్పుదిద్దుట మరియు శిక్షణ చేయుట లేఖనమును మన జీవితములకు మనము అనువర్తించుకోవలసిన విధానములను క్రోడీకరిస్తుంది. ఈ వచనము ఈ విధముగా చెబుతున్నట్లు మనము క్రోడీకరించవచ్చు. దైవజనుడు తన జీవితములోని ప్రతి భాగములో నైతికముగా సరియైన పనిని చేయునట్లు సిద్ధపరచు వేదాంత శాస్త్రమునకు ప్రతి లేఖనము ప్రయోజనకరమై ఉన్నది. సులువైన మాటలలో క్రైస్తవ నీతిశాస్త్రము జీవితములోని ప్రతి భాగమును తాకుతుంది. నీతిశాస్త్రములోని విషయముల యొక్క వైశాల్యము మీద దృష్టి పెట్టుటతో పాటుగా అనేక నీతిశాస్త్ర వ్యవస్థల వలె మన నిర్వచనము కేవలము మన ప్రవర్తనను గూర్చి మాత్రమే మాట్లాడదు గాని సదరు వ్యక్తుల యొక్క వైఖరులు మరియు స్వభావముల మీద కూడా దృష్టి పెడుతుంది. క్రైస్తవ నీతిశాస్త్రమునకు మనమిచ్చిన నిర్వచనము ఏ మానవ వ్యక్తిత్వములు, క్రియలు మరియు వైఖరులు దేవుని ఆశీర్వాదములను పొందుకుంటాయి మరియు ఏవి పొందుకోవు అను విషయములను ఉద్ఘాటిస్తుంది. దేవుని నైతిక ప్రామాణికతలు మన క్రియలు, మన హృదయములోని ఆలోచనలు మరియు ధోరణులు మరియు మన సొంత స్వభావముల విషయములో మనలను జవాబుదారులనుగా చేస్తాయి. ఇప్పుడు బైబిల్ సత్ప్రవర్తనను ఉద్ఘాటిస్తుంది అని మనము నిశ్చయముగా చెప్పవచ్చు మరియు క్రియలను సరియైన రీతిలో తప్పు లేక ఒప్పులుగా పరిగణించవచ్చు అని అనేక మంది ప్రజలకు స్పష్టముగా కనిపిస్తుంది. కాబట్టి ఈ నిర్వచనములో ప్రవర్తనను చేర్చుటకు కారణమును వివరించుటకు మనం ఎక్కువ సమయమును గడపము. అయితే లేఖనము వైఖరులను నైతికముగా తప్పు లేక ఒప్పుగా చూస్తుంది అని మనము గుర్తుంచుకోవాలి. మన వైఖరులు మరియు భావోద్వేగములు నైతికత లేనివి అని, అనగా అవి మంచివి కావు లేక చెడ్డవి కూడా కావు అని అనేక మంది సద్భావన గల విశ్వాసులు అనుకుంటారు. అయితే మన భావనలను నైతికముగా సరి అయినవిగా నిర్ధారించవచ్చు లేక నైతికముగా సరికానివిగా తిరస్కరించవచ్చు అని లేఖనము మరలా మరలా కనుపరుస్తుంది. తమ జీవితము మరియు ఉనికిలోని ప్రతి కోణమును దేవుని యొక్క నైతిక ప్రామాణికతలకు ఆనుగుణ్యము చేయమని బైబిలు క్రైస్తవులకు బోధిస్తుంది. కాబట్టి క్రైస్తవ నీతిశాస్త్రము కేవలం ప్రవర్తనతో మాత్రమే వ్యవహరించకూడదు గాని భావోద్వేగములు, ధోరణులు, పక్షపాతములు, మొగ్గులు, ప్రాధాన్యతలు, ఆలోచనలు, ఊహలు, నమ్మకములు మరియు స్వయంగా మన స్వభావములతో కూడా వ్యవహరించాలి. ఉదాహరణకు మత్తయి సువార్త 5:22 యేసు ఇలా బోధించాడు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. మరియు మత్తయి సువార్త 5:28 ఈ మాటలను చేర్చాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఈ రెండు ఉదాహరణలలో అవి తుదకు ఒక వ్యక్తిని క్రియారూపము దాల్చునట్లు పురికొల్పినా పురికొల్పకపోయినా హృదయ భావనలు మరియు వైఖరులను యేసు పాపభరితమైనవిగా ఖండించాడు. వాస్తవానికి ఈ వైఖరులు పాపభరితమైన క్రియలను నిషేధించిన అవే ఆజ్ఞలను ఉల్లంఘిస్తాయని ఆయన బోధించాడు. మరియు మార్కు సువార్త 7:21-23 మానవ హృదయమును ఆయన వర్ణించిన విధానమును చూడండి. లోపలి నుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దుష్టవైఖరులు వాటంతట అవే నైతికముగా తప్పిదములు మాత్రమే కావుగాని అవి దుష్టక్రియలకు కూడా మూలములైయున్నవి. లేఖనమును అనుసరిస్తూ మనము నైతికముగా మంచి మరియు దుష్ట వ్యక్తులను గూర్చి కూడా మాట్లాడదాము. దుష్ట ప్రవర్తన దుష్టహృదయములో నుండి వెలువడుతుంది. దుష్టహృదయము దుష్ట స్వభావములో నుండి వెలువడుతుంది. ఈ కారణము చేత మనము దేవుని సంతోషపరచగోరితే మన క్రియలు మరియు వైఖరులు నైతికముగా మంచివిగా ఉండటం మాత్రమే సరిపోదు. మనం అంతరంగములో కూడా మంచి వ్యక్తులమై ఉండాలి. మనము మంచి స్వభావములను కలిగి ఉండాలి. రోమాపత్రిక 8:5-9 లేఖనము మన ఉనికిలోని ఈ అంశమును గురించి మాట్లాడుతుంది. అక్కడ పౌలు ఇలా వ్రాస్తున్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. క్లుప్తంగా, అవిశ్వాసులందరూ శరీరానుసారులు. వారి స్వభావములు దుష్టమైనవి కాబట్టి వారి క్రియలు మరియు వైఖరులు కూడా దుష్టమైనవిగా ఉన్నాయి. దేవునికి విరోధముగా ఉన్న మనస్సుకు మూలము పతనమైన స్థితి అయ్యున్నది అని పౌలు గుర్తించాడు. మరియు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు మరియు లోబడలేదు. అవిశ్వాసులకు భిన్నముగా విశ్వాసులు పరిశుద్ధాత్మగలవారు మరియు ఆత్మానుసారముగా నివసించు వారిని గూర్చి అతడు వ్రాసినప్పుడు పరిశుద్ధాత్మ వారిలో నివసించుచున్నందువలన విశ్వాసులు కలిగి ఉన్న క్రొత్త స్వభావములను అతడు సంబోధించాడు. అనగా విశ్వాసుల యొద్ద పతనమైన స్థితి యొక్క స్వభావమునకు విరుగుడు ఉన్నది మరియు దేవుని నైతిక ప్రామాణికతలకు అనుగుణంగా నివసించగల సామర్థ్యమును వారు కలిగి ఉన్నారు. కాబట్టి మానవ వ్యక్తిత్వములు, క్రియలు మరియు క్రియలలో ఏవి దేవుని ఆశీర్వాదములను పొందుతాయి మరియు ఏవి పొందవు అని నిర్ధారించు మాధ్యమముగా పరిగణించబడు వేదాంత శాస్త్రముగా క్రైస్తవ నీతిశాస్త్రమును గూర్చి మనము మాట్లాడునప్పుడు మనము కనీసం మూడు విషయములను గూర్చి మాట్లాడుతున్నాము. మొదటిగా, దేవుడు స్వయంగా నీతిశాస్త్రం యొక్క ప్రామాణికత అయ్యున్నాడు. తప్పులు మరియు ఒప్పులన్నిటినీ కొలవగల ఏకైక కొలత ఆయనే. రెండవదిగా, వేదాంతశాస్త్రమంతా జీవితమంతా కూడా నైతిక కోణములను కలిగి ఉంటుంది. మూడవదిగా, దేవుని నైతిక ప్రామాణికతలు మన క్రియలు, మన హృదయం యొక్క తలంపులు మరియు వైఖరులు, మరియు స్వయంగా మన స్వభావముల విషయములో మనలను జవాబుదారులుగా చేస్తాయి. క్రైస్తవ నీతిశాస్త్రమును గూర్చి మాట్లాడునప్పుడు మన అభిప్రాయము ఏమిటో మనము నిర్వచించాము. కాబట్టి నైతికముగా మంచిదాని కొరకు బైబిలు ఇచ్చు మూడింతల అర్హతల వైపుకు మన దృష్టిని మళ్లించవలసి ఉన్నది. ఈ సంక్లిష్టమైన విషయమును గూర్చిన బైబిలు బోధనను పరీక్షించుటకు ఒక అత్యంత సహాయకరమైన మార్గము అవిశ్వాసుల యొక్క సత్క్రియలను ది వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ నిర్వచించు విధానమును చూచుట అయ్యున్నది. 16:7 వినండి. అక్కడ ది వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అవిశ్వాసులు చేయు సత్క్రియులను గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన వ్యత్యాసములను చూపుతుంది. పునరుజ్జీవనము పొందని మనుష్యులు చేయు క్రియలు దేవుడు ఆజ్ఞాపించిన విషయములు అయ్యుండవచ్చు మరియు వారికి మరియు ఇతరులకు కూడా ప్రయోజనకరముగా ఉండవచ్చు. అయినను విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడిన హృదయములో నుండి అవి వెలువడతాయి. కాబట్టి వాక్యము ప్రకారము సరి అయిన మార్గములలో చేయబడవు. కాబట్టి దేవుని మహిమపరచుట అనే సరి అయిన ఉద్దేశ్యముతో చేయబడవు. కాబట్టి అవి పాపభరితమై ఉన్నవి మరియు దేవుని సంతోషపరచలేవు, లేక మనుష్యుడు దేవుని కృపను పొందునట్లు చేయలేవు. ఆరంభము నుండే అవిశ్వాసులు దేవుడు ఆజ్ఞాపించుకుని క్రియలను చేస్తారు అని వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ సరిగానే అర్థము చేసుకుంటుంది. దీనిని మించి అవిశ్వాసుల యొక్క క్రియలు తమ కొరకు మరియు ఇతరుల కొరకు మంచి మరియు ప్రయోజనకరమైన ఫలితములను ఉత్పత్తి చేయగలవు అని కూడా అది గుర్తిస్తుంది. మరొక మాటలో, ఒక విధముగా నైతిక జీవనమును గూర్చి మనమిచ్చిన నిర్వచనమును ప్రతిబింబించు విధముగా అవిశ్వాసులు క్రియలను చేయగలరు. దేవుని ఆశీర్వాదమును కలిగించు క్రియలు. ఈ విషయములో లేఖనము సమ్మతిస్తుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 7:9-11 ప్రభువు ఈ మాటలను పలికాడు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. సాధారణముగా ప్రజలు బాహ్యముగా మంచి క్రియలను చేయుట చాలా సామాన్యమైన విషయము, తమ పిల్లలను ప్రేమించుట మరియు వారి కొరకు సమకూర్చుట వంటివి. వాస్తవానికి దేవుడు ఆమోదించు క్రియలను పోలిన విధముగా బాహ్యముగా కనీసం ఒకసారి కూడా నడుచుకోని వ్యక్తిని కనుగొనుట, లేక దేవుని ఆశీర్వాదములను పొంది విధముగా వైఖరిని ఏనాడూ కలిగి ఉండని వ్యక్తిని కనుగొనుట చాలా కష్టమైన పని. కాబట్టి అవిశ్వాసులు కూడా దేవుడు ఆజ్ఞాపించిన విషయములను చేసి వాటి ద్వారా ప్రయోజనమును పొందుతారు అను ఒక పైపై భావన ఉన్నది. అయినను విషయములు ఇక్కడితో ఆగిపోవుటకు వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అనుమతి ఇవ్వదు. బదులుగా అవిశ్వాసులు చేయు బాహ్యముగా మంచిగా అనిపించు క్రియలు వారి నిజస్వరూపమును ప్రతిబింబించవు. కన్ఫెషన్ ఏమి చెబుతుందో గమనించండి. ఈ క్రియలు పాపభరితమైనవి, అవి దేవుని సంతోషపరచలేవు, లేక ఒక వ్యక్తిని దేవుని కృపకు యోగ్యునిగా చేయలేవు. అవిశ్వాసులు బాహ్యముగా దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నప్పుడు మనము వారిని మెచ్చుకోవచ్చుగాని వారు నిజముగా సద్గుణులు కారని మనము జ్ఞాపకముంచుకోవాలి. అవి దేవుని సంతోషపరచుటకు లేక రక్షణను ఆశీర్వాదమును పొందుకునుటకు సరిపోవు. కాని ఎందుకని? బాహ్యముగా దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండు క్రియలు కూడా ఎందుకు పాపభరితమయ్యున్నవి? మనము చూడబోవచున్నట్లు దేవుని ఆజ్ఞల పట్ల విధేయత ఒక సరియైన హేతువుతో చూపబడాలి. రెండవదిగా, అది సరియైన ప్రామాణికతతో లేఖనములో సూచించబడిన పద్ధతిని అనుసరించి చేయబడాలి. మూడవదిగా, సరియైన లక్ష్యమును అనగా దేవుని మహిమపరచుటను మనసులో ఉంచుకొని దీనిని చేయవలసి ఉన్నది. క్లుప్తంగా, ఒక పని సరియైన హేతువుతో సరియైన ప్రామాణికతకు అనుగుణంగా సరైన లక్ష్యము కొరకు చేయబడితే తప్ప అది దేవుడు ఆశీర్వాదములను అనుగ్రహించు కార్యముగా ఉండదు. మొదటిగా సరైన హేతువును దగ్గరగా పరిశీలిద్దాము. ఒక పనిని సరైన హేతువుతో చేస్తే తప్ప అది దేవుడు ఆశీర్వదించు పని కాలేదు. మొదటిగా విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడిన హృదయములో నుండి అది వెలువడాలి. రెండవదిగా క్రియలు క్రైస్తవ ప్రేమలో నుండి వెలువడాలి. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ యొక్క మాటలలో విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడని హృదయములో నుండి వచ్చు క్రియలు పాపభరితమైనవి, కాబట్టి దేవుని సంతోషపరచలేవు. సరియైన హేతువు అను ఈ అర్హత క్రైస్తవ నీతిశాస్త్రమునకు మనమిచ్చిన నిర్వచనము మంచి స్వభావములను కలిగి ఉన్న మంచి మనుషుల మీద దృష్టిపెట్టు విధానముతో అనుసంధానము కలిగి ఉన్నది. మనము ఇంతకు ముందే చెప్పినట్లు పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసులు మాత్రమే దేవుని ఆశీర్వాదములు అను ప్రతిఫలములను పొందగల క్రియలను చేయగలరు. కేవలం విశ్వాసులు మాత్రమే విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడిన మనస్సులను కలిగి ఉండుట దీనికి ఒక కారణమై ఉన్నది. ఇక్కడ కన్ఫెషన్ విశ్వాసులలో నిలిచియుండి ఎదుగు రక్షించు విశ్వాసమును గురించి మాట్లాడుతుంది. ఇది విశ్వాసులు క్రొత్త మరియు మంచి స్వభావములను పొందుకొను శుద్ధీకరణ మాధ్యమము అయ్యున్నది. సత్క్రియలు చేయుటకు ఇది విశ్వాసులను సరియైన రీతిలో పురికొల్పుతుంది. 2:14-20 యాకోబు వ్రాసినట్లు, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినేడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? హృదయమును శుద్ధి చేయగల విశ్వాసము రక్షించు విశ్వాసము. సత్క్రియలు చేయునట్లు పులికొల్పు విశ్వాసమై ఉన్నది. ఇట్టి విశ్వాసమును విశ్వాసులు మాత్రమే, కేవలము విశ్వాసులు మాత్రమే కలిగి ఉంటారు. హెబ్రీపత్రిక 11:6 హెబ్రీపత్రిక రచయిత ఈ విషయమును తెలియపరిచిన విధానమును వినండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యునుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెనుగదా? దేవుని ఆశీర్వాదములను పొందుటకు మనము చేయు ప్రయత్నములు విశ్వాసము మీద ఆధారపడి ఉంటే తప్ప మనము దేవుని సంతోషపరచలేము మరియు ఆయన ప్రతిఫలమును పొందలేము. మరొక మాటలో, మన హేతువులలో ఒకటిగా విశ్వాసము లేకుండా మనము సత్క్రియలను చేయలేము. ఈ సిద్ధాంతమును గూర్చి పౌలు ఇచ్చిన కథనము లేఖనమంతటిలో అత్యంత స్పష్టమైనదిగాను సూటైనదిగాను ఉన్నది. రోమాపత్రిక 14:23 అతడు ఇలా వ్రాస్తున్నాడు, విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. సత్క్రియలుగా దేవుడు వాటి యందు సంతోషించాలి అంటే క్రియలు రక్షింపబడి విశ్వాసములో నుండి ప్రవహించాలి. రక్షింపబడి విశ్వాసం యొక్క అవసరతతో పాటుగా క్రైస్తవ ప్రేమ మీద ఎక్కువగా దృష్టి పెట్టినప్పుడు లేఖనము సరియైన హేతువు అను అంశమును కూడా ఉద్ఘాటిస్తుంది. మన క్రియలు ప్రేమ ద్వారా పురికొల్పబడకపోతే అవి నిష్ప్రయోజనమైనవి అని 1 కొరింథీ పత్రిక 13 పౌలు బోధించిన విషయములను పరిగణించండి. 1-3 అతడు ఇలా వ్రాశాడు, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. క్రియలు మరియు ప్రయోజనకరమైన ఫలితములను కలిగించు ఆత్మీయ వరములు కూడా ప్రేమచేత పురికొల్పబడకపోతే ప్రతిఫలమును పొందలేవు. మరియు మనము ఇంతకు ముందే చూసినట్లు ప్రతిఫలమునకు యోగ్యము కాని విషయములు దేవుని దృష్టిలో మంచివి కావు. మత్తయి సువార్త 22:37-40 లేఖనములోని దేవుని ప్రత్యక్షతను యేసు క్రోడీకరించిన విధానములలో కూడా మనము దీనిని చూడవచ్చు. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. దేవుని ధర్మశాస్త్రమును తిరస్కరించుట అనగా నిబంధన అనుబంధములో ఆయన తనను తాను మనకు అనుగ్రహించుకొనుచుండగా ఆయనను తిరస్కరించుట అయ్యున్నది. మరియు ఆయన ధర్మశాస్త్రమునకు అవిధేయత చూపుట పాపమయ్యున్నది. స్వయంగా ధర్మశాస్త్రము మరియు మిగిలిన పాత నిబంధన అంతా అన్నిటికంటే ఎక్కువగా మనము దేవుని ప్రేమించుటను మరియు మన పొరుగువారిని ప్రేమించుటను కోరుతుంది అని ఇక్కడ యేసు బోధించాడు. మనము పాటించాలని దేవుడు కోరు ప్రతి ఆజ్ఞలో ప్రేమ ఒక భాగమై ఉన్నది. కాబట్టి మనము ప్రేమతో క్రియలను చేయకపోతే మనము చేయు ఏ పని కూడా ఆయన ప్రామాణికతకు అనుగుణముగా ఉండదు. మరియు మనము దేవుని మరియు పొరుగువారిని కూడా ప్రేమించాలి అను విషయము దేవుని ప్రామాణికతను మరింత కష్టతరము చేస్తుంది. అవిశ్వాసులు దేవుని ప్రేమింపరు, వారు ఆయనకు విరోధులయ్యున్నారు. ఫలితంగా వారు ఏనాడు దేవుని పట్ల ప్రేమ ద్వారా పురికొల్పబడలేరు. మరొక మాటలో వారు ఏనాడు సరియైన హేతువును కలిగి ఉండరు. ఈ కారణం చేత దేవుడు ఉన్నతమైన రీతిలో మంచిగా ఎంచు ఏ పనిని కూడా వారు ఏనాడూ చేయలేరు. సత్క్రియలు అనునవి సరియైన హేతువులలో నుండి వెలువడాలి అని తెలిపిన తరువాత సత్క్రియలు సరియైన ప్రామాణికతకు కూడా అనుగుణంగా ఉండాలని వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ తెలుపుతుంది. 16వ అధ్యాయము 7వ పేరాలోని మాటలను మరొకసారి వినండి. పునరుజ్జీవనము పొందని మనుష్యులు చేయు క్రియలు దేవుడు ఆజ్ఞాపించిన విషయములు అయ్యుండవచ్చు మరియు వారికి మరియు ఇతరులకు కూడా ప్రయోజనకరముగా ఉండవచ్చు. అయినను అవి వాక్యము ప్రకారము సరియైన మార్గములలో చేయబడవు కాబట్టి అవి పాపభరితమయ్యున్నవి. క్రియలు మంచిగా ఉన్నటకు దేవుని వాక్యము అనగా దేవుని ప్రత్యక్షత అను ప్రామాణికత ప్రకారం అవి చేయబడాలని ఇక్కడ కన్ఫెషన్ ఉద్ఘాటిస్తుంది. సరియైన ప్రామాణికత పట్ల మన ధోరణిని పరిచయం చేయుటకు మనము 3 విషయములను చూద్దాము. మొదటిగా లేఖనములోని ఆజ్ఞలు, రెండవదిగా లేఖనమంతా, మరియు 3వదిగా సామాన్య ప్రత్యక్షత అనగా స్వయంగా సృష్టి. మొట్టమొదటిగా లేఖనములోని ఆజ్ఞలన్నీ మనలను నడిపించుటకు రూపొందించబడినవి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో యోహాను ఈ ఆలోచనను క్రోడీకరించిన విధానమును వినండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ యోహాను ఏమి చెప్పలేదో గమనించండి. ఆజ్ఞాతిక్రమము అనేక రకముల పాపములలో ఒకటి అన్నట్లుగా అతడు ఆజ్ఞాతిక్రమము చేయు ప్రతివాడు పాపము చేస్తాడు అని మాత్రమే బోధించలేదు. బదులుగా పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు అని అతడు చెప్పాడు. అనగా పాపమంతా ఆజ్ఞాతిక్రమమే అయ్యున్నది. పాపమంతా దేవుని ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తుంది. ఇక్కడ యోహాను మాటలు స్పష్టముగా ఉన్నాయి మరియు సరియైన ప్రామాణికత యొక్క అవసరతను సాధ్యమైనంత బలమైన మాటలలో తెలియజేస్తాయి. అయితే దేవుని ధర్మశాస్త్రమును కొన్ని విధాలుగా ఉల్లంఘించుట పాపము కాదు అని అనేక మంది క్రైస్తవులు నేడు ఆలోచిస్తారు అని మనము గ్రహించాలి. దేవుని ఆజ్ఞలలో కొన్నింటిని నిర్లక్ష్యము చేయవచ్చు. సరే, తన పత్రికలోని 2వ అధ్యాయము 9-10 వచనాలలో అపోస్తలుడైన యాకోబు ఈ విషయమును చర్చించాడు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయూ గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. స్పష్టముగా ధర్మశాస్త్రము యొక్క కొన్ని ఉల్లంఘనలు పాపములయ్యున్నవి, యాకోబు ప్రస్తావించినట్లు పక్షపాతము చూపుట వంటివి. ధర్మశాస్త్రములోని ఏ ఆజ్ఞను ఉల్లంఘించినా అది ధర్మశాస్త్రములోని ప్రతి ఆజ్ఞను ఉల్లంఘించుట అవుతుంది అని చెబుతూ యాకోబు కొనసాగించాడు. ధర్మశాస్త్రము దేవుని స్వభావమును మరియు గుణమును ప్రతిబింబించు ఐక్య భాగము కాబట్టి దానిలోని ఏ భాగమును ఉల్లంఘించినా కొన్ని విధములుగా దానిలోని ప్రతి ఆజ్ఞను ఉల్లంఘించుట అవుతుంది మరియు స్వయంగా దేవునికి విరోధముగా పాపము చేయుట అవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రమును ఏ విధముగా ఉల్లంఘించినా అది పాపమైనప్పుడు ధర్మశాస్త్రము యొక్క ఉల్లంఘనలన్నీ పాపములవుతాయి. ఇప్పుడు తదుపరి పాఠములలో మనము ఈ విషయమును మరింత లోతుగా పరిశీలన చేద్దాము. కాని ఇక్కడ ఆరంభములోనే మనము దేవుని ధర్మశాస్త్రము మరియు దాని అనువర్తనము మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసమును చూపాలి. బైబిల్ దృష్టికోణములో నుండి ప్రతి ఆజ్ఞ ఇప్పటికీ క్రీస్తు అనుచరులందరికీ వర్తిస్తుంది. అయితే అనువర్తన ప్రక్రియ మాత్రం చాలా సంక్లిష్టమైనదిగా ఉన్నది. మరియు ఎంత సంక్లిష్టమైనదిగా ఉన్నది అంటే, ఒక పరిస్థితిలో విధేయత చూపుట మరొక పరిస్థితిలో విధేయత చూపుట కంటే చాలా భిన్నముగా కనిపించవచ్చు. ఇప్పుడు మనము సాపేక్షవాదమును ప్రతిపాదించుటలేదు అని ఉద్ఘాటించాలి. బైబిలు భిన్నమైన ప్రజలకు విభిన్నమైన అర్థములను ఇస్తుంది, మరియు ఈ అర్థములు అన్నీ అర్హమైనవే అను విషయము వాస్తవము కాదు. భిన్నముగా దేవుడు ఉద్దేశించిన విషయమునే, అనగా దాని వాస్తవిక శ్రోతలు ఉద్దేశించిన అర్థమునే బైబిలు కలిగి ఉన్నది. దేవుని వాక్యము మనలను బద్ధులను చేయు ఒక నియమము అయ్యున్నది, మరియు దానిని మనము మార్చలేము. కాబట్టి సత్క్రియలు అన్నీ బైబిలు ధర్మశాస్త్ర ప్రామాణికతకు అనుగుణముగా ఉండాలి అని చెప్పుట సమంజసమే అవుతుంది. రెండవదిగా, సరియైన ప్రామాణికత బైబిలు అంతటికీ సమర్పణ కలిగినటను కోరుతుంది. దేవుని ధర్మశాస్త్రము సత్క్రియలు అన్నిటికీ ప్రమాణమయ్యున్నది అని మాత్రమే వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ తెలియజేయదుగాని, దేవుని వాక్యము అంతా సత్క్రియలకు ప్రమాణముగా ఉన్నది అని కూడా తెలియజేస్తుంది. అనగా ప్రత్యక్షత అంతటి వెలుగులో, ముఖ్యముగా లేఖనము వెలుగులో, అనగా అధికారికముగా ధర్మశాస్త్రములో భాగము కాని భాగముల వెలుగులో కూడా సత్క్రియలు చేయబడాలి. ఉదాహరణకు, దానిలోని ఆజ్ఞలకు ఆధారముగా స్వయంగా ధర్మశాస్త్రము కూడా లేఖనములోని ఇతర భాగములను ఉపయోగిస్తుంది అని చూడండి. ఉదాహరణకు, 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినమును గూర్చిన ఆజ్ఞ దాని అధికారమునకు ఆధారముగా సృష్టి వృత్తాంతమును ఉపయోగిస్తుంది అని నిర్గమకాండం 20:9-11 వచనాలలో మనము ఇలా చదువుతాము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయూ చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. ఈ సమయమందు 10 ఆజ్ఞలు స్వయంగా సృష్టి వృత్తాంతములోని నైతిక అంతర్భావముల మీద వాటి యొక్క నైతిక అధికారమును స్థిరపరుస్తాయి. యేసు స్వయంగా విశ్రాంతి దినమును ఉల్లంఘించారని ఆయన శిష్యుల మీద నేరము మోపబడినప్పుడు దావీదు ప్రవర్తన ఆధారముగా వారిని సమర్థించాడు. మత్తయి సువార్త 12:3-4 వచనాలలో యేసు మొదటిగా పరిసయ్యులకు స్పందించిన విధానమును వినండి. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడానున్నవారును ఆకలిగొనియుండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. యేసు దావీదు క్రియలను ఆమోదించి వారి కొరకు నైతిక అనువర్తనమును వెలికితీశాడు. ఈ సన్నివేశమును గూర్చిన కథనము ధర్మశాస్త్ర నియమములో భాగము కానప్పటికీ ఆయన ఇలా చేశాడు. కాబట్టి బైబిలులో సత్క్రియలకు ప్రామాణికతగా ధర్మశాస్త్రము మాత్రమే పరిగణించబడలేదు గాని ఇతర భాగములు కూడా పరిగణించబడినవి. అయితే ఇది మనకు వింతగా అనిపించకూడదు, ఎందుకంటే ఈ పాఠములో ఇంతకు ముందే మనము 2 తిమోతి 3:16-17 వచనములను చదివాము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. లేఖనములోని నైతిక అంశములను పౌలు కేవలం ఆజ్ఞలకు మరియు ధర్మశాస్త్ర నియమములు కలిగి ఉన్న భాగములకు మాత్రమే పరిమితము చేయలేదు. బదులుగా నైతికమైన తర్ఫీదు కొరకు లేఖనమంతా ప్రయోజనకరమైనదిగా ఉన్నదని, ప్రతి లేఖనము మన మీద నైతిక బాధ్యతలను మోపుతుంది అని అతడు నొక్కి చెప్పాడు. కాబట్టి మన క్రియలు నైతికముగా మంచివిగా ఉండాలి అంటే అవి లేఖనమంతటిలో ఉన్న ప్రామాణికతలకు అనుగుణంగా ఉండాలి. అయితే దేవుని వాక్యము లేఖనము కంటే విశాలమైనది అని ఇంతకుముందే మనము చూశాము. ఒక అత్యంత ప్రాముఖ్యమైన భావనలో స్వయంగా సృష్టిలో దేవుని ప్రత్యక్షతయే ఆయన వాక్యములో భాగమయున్నది. కాబట్టి సృష్టి ద్వారా ఇవ్వబడిన దేవుని ప్రత్యక్షత, దీనిని సాధారణంగా సాధారణ ప్రత్యక్షత అని పిలుస్తాము. అది కూడా సత్క్రియల యొక్క ప్రామాణికతలో భాగమయున్నది. రోమాపత్రిక 1:20 లేఖనములో ఈ ఆలోచనను మనము స్పష్టమైన రీతిలో చూచు ఒక స్థలమై ఉన్నది. అక్కడ పౌలు ఇలా వ్రాశాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సాధారణ ప్రత్యక్షత ద్వారా దేవుని నైతిక ప్రామాణికతలను గూర్చి మానవులకు తెలిసియుండినప్పటికీ వారు పాపము చేయుటకు ఇష్టపడతారు అని ఇక్కడ పౌలు వాదించాడు. అయితే అసలు విషయము ఇది, మనుష్యులు దేవుని సాధారణ ప్రత్యక్షతలో బయలుపరచబడిన ప్రమాణములను ఉల్లంఘిస్తారు కాబట్టి వారి క్రియలు ఖండించబడుచున్నవి. లేక మనం ఇప్పటి వరకు ఉపయోగించిన పదజాలములో దీనిని తెలియపరచగోరితే సాధారణ ప్రత్యక్షత దేవుని వాక్యములో భాగమయున్నది మరియు సత్క్రియలు అనుగుణ్యము కలిగి ఉండవలసిన అర్హతలలో భాగమయున్నది. కాబట్టి మనమింతకుముందు చెప్పిన విషయములను ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే, సత్క్రియలు ధర్మశాస్త్రములో, ప్రతి లేఖనములో మరియు సృష్టిలో బయలుపరచబడిన దేవుని వాక్యమునకు అనుగుణముగా ఉండాలని లేఖనము బోధిస్తుంది. సరి అయిన రీతిలో పురికొల్పబడుట మరియు దేవుని వాక్యము అను ప్రామాణికతకు అనుగుణముగా ఉండుటతో పాటుగా సత్క్రియలు అన్నిటికీ సరి అయిన గురి లేక లక్ష్యము ఉండాలి. ఇప్పుడు సత్క్రియలకు అనేక త్వరిత లక్ష్యములు ఉండవచ్చు. ఉదాహరణకు ఆహారము, గృహము, వస్త్రములను కొనుటకు తల్లిదండ్రులు ధనము సంపాదించినప్పుడు వారి త్వరిత లక్ష్యము తమను తాము మరియు తమ తమ కుటుంబములను పోషించుకునుట అయ్యుంటుంది. ఇది మంచి మరియు ఉత్తమమైన లక్ష్యము. అయితే నీతిశాస్త్రమును గూర్చిన మన అధ్యయనములో ప్రజలు చేయు క్రియల యొక్క తుది లక్ష్యము మీద మనము ఎక్కువ ఆసక్తిని పెడతాము. మన క్రియలు దేవుని సంతోషపరచాలంటే మన కుటుంబములను పోషించుట, మన తల్లిదండ్రులకు విధేయులగుట, విశ్రాంతి దినమును ఆచరించుట వంటి త్వరిత లక్ష్యములు ఒక విశాలమైన చిత్రములో భాగమై ఉండాలి. ఆయనను సంతోషపరచు విధముగా జీవించుట ద్వారా దేవుని మహిమపరచుట మన ముఖ్య ఉద్దేశ్యమయ్యున్నది కాబట్టి మనము ఈ క్రియలను చేయాలి. మన జీవితములలో దేవుని మహిమపరచుట కేంద్రమైన, మౌలికమైన లక్ష్యమయ్యుండాలని లేఖనము అనేక విధాలుగా బోధిస్తుంది. కొన్ని విశేషమైన ఉదాహరణల ద్వారా మరియు సాధారణ నియమముల ద్వారా అది ఇలా చేస్తుంది. బజారులో అమ్మే మాంసమును గూర్చి పౌలు ఇచ్చే హెచ్చరికలలో ఇలాంటి ఉదాహరణలలో ఒకటి కనిపిస్తుంది. దేవుని మహిమను గౌరవించినంత వరకు భుజించుట మరియు విసర్జించుట రెండూ మంచి విషయములే అని పౌలు తెలిపాడు. 1 కొరింథీ 10:11 పౌలు ఈ మాటలను వ్రాశాడు, కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కొన్ని త్వరిత లక్ష్యములు భుజించుట మేలు అని సూచిస్తాయి, కాని మరికొన్ని త్వరిత లక్ష్యములు విసర్జించుట మేలు అని సూచిస్తాయి. అయితే ఈ త్వరిత లక్ష్యములను మించిన మరొక నియమము ఉండాలని అతని వాదన అయ్యున్నది, అనగా దేవుని మహిమ మీద ధ్యాస. మరియు ఈ అంతిమ లక్ష్యము దృష్టిలో ఉంటే తప్ప తినుట లేక విసర్జించుట మేలైన పనిగా ఎంచబడవు. ఆత్మీయ వరముల యొక్క ఉపయోగమును గూర్చి పేతురు తన పాఠకులను హెచ్చరించినప్పుడు కూడా ఇలానే చేశాడు. 1 తిమోతి 4:4 పౌలు మాటలు ఈ క్రింది విధముగా ఉన్నాయి, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. సంఘములోని వరములు మరియు పరిచర్యలు అన్నీ దేవుని మహిమ అను అంతిమ లక్ష్యము కొరకు ఉపయోగించబడాలి అనున్నది పేతురు యొక్క ముఖ్య ఆలోచన అయ్యున్నది. క్రైస్తవ జీవితములో ప్రతి కార్యమును దేవుని గణపరచు విధముగా మరియు ఆయనకు మహిమను తెచ్చు విధముగా చేయాలి అను నియమమును పేతురు అనువర్తించుచున్నాడు. లేఖనములోని ఇతర కథనములు ఈ సాధారణ నియమమును మరింత స్పష్టముగా చేస్తాయి. రోమాపత్రిక 11:36 ఇది స్పష్టముగా తెలియజేయబడింది. అక్కడ పౌలు ఈ మాటలను వ్రాశాడు. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. సమస్తము ఆయన నిమిత్తము కలిగెను అను వాస్తవమును బట్టి పౌలు ఇక్కడ గొప్ప ఆనందమును వ్యక్తపరచాడు. అనగా ఇతర విషయములతో పాటు ప్రతి విషయమును దేవుని కొరకు చేయాలి, మరియు ఆయన మహిమ మరియు ఘనతను ఉన్నతమైన లక్ష్యముగా కలిగియుండి చేయాలి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని ప్రకటించుచూ పౌలు ఈ బిందువును ఉద్ఘాటించాడు. వాస్తవానికి వాటిని సృజించుట ద్వారా, కొనసాగించుట ద్వారా, శాసించుట ద్వారా, బలపరచుట ద్వారా, లేక ఆయన ఘనత కొరకు పరిచర్యగా పొందుకునుట ద్వారా ఉనికిలో ఉన్న ప్రతిదానిలో తుదకు దేవుడు మహిమను పొందుతాడు అని ఈ వచనము సూచిస్తుంది. కాబట్టి ఆయనకు మహిమను తెచ్చు క్రియలను ఆయన ఆమోదిస్తాడు, మరియు ఆయన మహిమను నిర్లక్ష్యము చేయు లేక వ్యతిరేకించు క్రియలను ఆయన ఖండిస్తాడు అను విషయము మనలను ఆశ్చర్యపరచకూడదు. ఆయన మహిమను అంతిమ లక్ష్యముగా కలిగి ఉన్న క్రియలను మాత్రమే దేవుడు ఆమోదిస్తాడు, మరియు వాటికి ప్రతిఫలమిస్తాడు. ఇప్పటి వరకు మనము క్రైస్తవ నీతిశాస్త్రమునకు బైబిలు నిర్వచనమును స్థిరపరచి సత్క్రియల కొరకు మూడింతల లేఖన అర్హతలను చూశాము. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు నైతికమైన నిర్ణయములను తీసుకోవలసిన మూడింతల ప్రక్రియను తెలుపుట ద్వారా ఈ ఆలోచనలను మనము అనువర్తించాలి. ఈ పాఠములన్నిటిలో మరలా మరలా నైతికమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనము తీసుకునవలసిన అభ్యాసిక దశలను మనము పరిశీలన చేద్దాం. అయితే ఈ సమయమందు తరువాత పాఠములో మనము మరింత పూర్తిగా వివరించు పద్ధతి యొక్క సామాన్య ఆకృతులను నిర్మించు పరిస్థితిలో మనము ఉన్నాము. మన పద్ధతిని పరిచయము చేయుటకు మనము మూడు విషయములను చూద్దాము. మొదటిగా విభిన్నమైన క్రైస్తవ గుంపుల యొక్క మూడు ధోరణులు. రెండవదిగా నైతిక నిర్ణయమును తీసుకునుటను గూర్చి మూడు దృష్టికోణములు. మరియు మూడవదిగా ఈ దృష్టికోణముల యొక్క పరస్పరాధారితము. నైతికమైన నిర్ణయాలు తీసుకొనుచుండగా విభిన్నమైన క్రైస్తవ గుంపులు కలిగియుండు ధోరణులను ముందుగా పరిగణిద్దాము. విశ్వాసులు అనేక విధాలుగా జీవితములో నైతిక నిర్ణయాలు తీసుకునుటకు ప్రయత్నిస్తారు. అయితే వారిని మూడు ప్రధానమైన విభాగములుగా విభాగించవచ్చు. కొందరు మన క్రైస్తవ మనస్సాక్షి మరియు పరిశుద్ధాత్మ నడిపింపును ఉద్ఘాటించి ఈ అంతర్గత సూచకములకు అనుగుణంగా ఉన్నట్లయితే క్రియలు మంచివే అని వారు వాదిస్తారు. ఇతరులు లేఖనమును ఉద్ఘాటించి క్రియలు లేఖన బోధనలను అనుసరిస్తే మంచివి, అనుసరించకపోతే చెడ్డవి అని వాదిస్తారు. మరికొందరు క్రియల యొక్క ప్రతిఫలమును ఉద్ఘాటిస్తారు, మరియు క్రియలు మంచి పరిణామాలను కలిగిస్తే మంచివి అని, చెడ్డ పరిణామాలను కలిగిస్తే చెడ్డవి అని వాదిస్తారు. మనము ఇంతకుముందు చూసినట్లు బైబిల్ సత్క్రియలను సరియైన హేతువుతో, సరియైన ప్రామాణికతను ఉపయోగించి సరియైన లక్ష్యము కొరకు చేయబడిన కార్యములు అని నిర్వచిస్తుంది. మరియు వాస్తవానికి సత్క్రియల కొరకు ఈ మూడు అర్హతలు మనం ఇంతకుముందే ప్రస్తావించిన ఉద్ఘాటనలకు అనుసంధానం కలిగియున్నవి. మనస్సాక్షి మరియు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ఉద్ఘాటించువారు సరియైన హేతువునకు ప్రాధాన్యతనిస్తారు. సత్క్రియలను కేవలం మంచివారు మాత్రమే చేయగలరు అను వాస్తవమును వారు ముందు చూస్తారు అని మనము చెప్పవచ్చు. నైతిక తీర్పుల విషయానికి వస్తే వారు ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నట్లు అనిపిస్తుంది. నా వైఖరి ఏమిటి? సరియైన నిర్ణయమును తీసుకున్నటకు కావలసిన పరిపక్వత నాలో ఉన్నదా? పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించు ఆత్మీయ సామర్థ్యము నాకున్నదా? తరువాత సరియైన ప్రామాణికత మీద దృష్టి పెట్టి నైతిక నిర్ణయాలు తీసుకునేవారు ఉన్నారు. వీరు లేఖన బోధలను ఉద్ఘాటిస్తారు. ఒక నైతిక సమస్యను ఎదుర్కొనున్నప్పుడు వారు అడుగు మొదటి ప్రశ్న ఇలా ఉంటుంది: దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? చివరిగా తమ క్రియల యొక్క పరిణామములను గూర్చి ఎక్కువగా ఆలోచించువారు సరియైన లక్ష్యము మీద ఎక్కువ ఆసక్తిని చూపుతారు. వారు ఇలాంటి ప్రశ్నలను అడుగుతూ స్వయంగా పరిస్థితి మీద దృష్టి పెడతారు. సమస్య ఏమిటి? దీనిలో ఎలాంటి విషయములు ఉన్నాయి? ఈ సమస్యకు పరిష్కారములను ఇచ్చుట ద్వారా ఎలాంటి ఫలితములు కలుగుతాయి? తమ నిర్ణయములను తీసుకునుటలో క్రైస్తవులు అనుసరించు ఈ మూడు సాధారణ దశలను మనస్సులో ఉంచుకుని సమస్త నైతికమైన నిర్ణయములను తీసుకునుట కొరకు మూడు ప్రాముఖ్యమైన దృష్టికోణములకు ఈ దశలు ప్రాతినిధ్యం వహిస్తాయని గ్రహించుట సహాయకరముగా ఉంటుంది. ఈ పాఠములన్నిటిలో నైతిక నిర్ణయములు లేక తీర్పులను గూర్చి మనము ఈ విధముగా మాట్లాడదాము. నైతిక తీర్పులలో ఒక వ్యక్తి ఒక పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించుట భాగమయ్యున్నది. ఈ నిర్వచనము మనము ఇంతకుముందే తెలిపిన అనేక విషయములను ముడిపెడుతుంది. మనము దేవుని వాక్యమును ప్రస్తావించుచున్నాము, ఎందుకంటే దైవికమైన ప్రత్యక్షత అనున్నది మనము సమస్త తీర్పులను కొలవవలసిన ప్రామాణికత లేక ప్రమాణము అయ్యున్నది. పరిస్థితి అను పదము మనకు సమస్యను, లక్ష్యమును మరియు మనము పరిగణించుచున్న పరిష్కారముల యొక్క పరిణామాలను జ్ఞాపకము చేస్తుంది మరియు సరియైన కార్యము చేయు మార్గములను నిర్ణయించుటలో ఒక వ్యక్తి యొక్క స్వభావము, హేతువు మరియు మనస్సాక్షిని ఉద్ఘాటించుటకు మనము ఒక వ్యక్తి అను పదమును ప్రస్తావిస్తాము. కాబట్టి ఫలితముగా ఒక సమస్యను పరిష్కరించినప్పుడు ఈ మూడు దశలను పరిగణలోనికి తీసుకున్నప్పుడు మాత్రమే నైతిక నిర్ణయాలను సరియైన రీతిలో తీసుకోవచ్చని మనము సూచించుచున్నాము. ఈ మూడు కారకముల మీద ఒక విధమైన ఉద్ఘాటనను పెట్టుట అనేక మంది విశ్వాసులకు సహజవాదమునకు విరోధముగా అనిపిస్తుంది. ఎందుకంటే అనేక సాంప్రదాయిక క్రైస్తవ ప్రాంతములలో మన విశ్వాసము మరియు అభ్యాసమునకు ఏకైక తప్పిపోని నియమముగా మనము లేఖనములను ఆస్వాదిస్తాము. ఈ భావనలో లేఖనము యొక్క బోధనకు మనము చేయు ఇతర పరిగణలన్నిటికంటే ఎక్కువగా విలువనిస్తాము. అయినను నీతిశాస్త్రమును మనము ఆశ్రయించు విధానములో మనము బైబిల్ మీద ఆధారపడువారమైతే మన ఏకైక తప్పిపోని నియమముగా లేఖనములను మనము అనుసరించువారమైతే నీతిశాస్త్ర పరిశోధన యొక్క సంపూర్ణ ప్రక్రియను మనము చూచునప్పుడు దేవుని వాక్యమును మాత్రమేగాక పరిస్థితిని మరియు వ్యక్తిని కూడా పరిగణించమని స్వయంగా బైబిల్ మనకు బోధిస్తుంది అని మనము చూడగలము. నీతిశాస్త్రమును కనీసం మూడు విభిన్నమైన మార్గములలో లేక మూడు విభిన్నమైన దృష్టికోణములలో మనము ఆశ్రయించాలి. నీతిశాస్త్రమును దేవుని వాక్య దృష్టికోణములో నుండి, పరిస్థితి యొక్క దృష్టికోణములో నుండి మరియు వ్యక్తి యొక్క దృష్టికోణములో నుండి మనము చేయాలి. బైబిలానుసారముగా ఈ దృష్టికోణములన్నిటి నుండి కలుగు మెలకువలు విలువైనవే. కాబట్టి ఈ మూడు దృష్టికోణములలో నుండి నీతిశాస్త్రమును చేయుట మరియు ప్రతి దృష్టికోణములో నుండి కలుగు మెలకువలు ఇతర వాటిలో నుండి కలుగు మెలకువలను బలపరచి ప్రభావితము చేయుటకు అనుమతినిచ్చుట ఉత్తమమైన పద్ధతి అయ్యున్నది. ప్రతి నైతిక తీర్పు కొరకు మూడు దృష్టికోణములను లేక పద్ధతులను గురించి మనము మాట్లాడదాము. పరిస్థితుల దృష్టికోణము, నిర్ణాయక దృష్టికోణము మరియు అస్తిత్వ దృష్టికోణము. ఈ పాఠములలో మనము ఈ దృష్టికోణములను అనేక సార్లు మరలా మరలా పరిశీలన చేద్దాము. అయితే ఈ సమయమందు ప్రతి దృష్టికోణం యొక్క సామాన్య ఆలోచనను మనము చూద్దాము. మన నైతిక అన్వేషణలు స్వయంగా సమస్యల మీద లేక క్రియల యొక్క పరిణామాల మీద లేక లక్ష్యముల మీద దృష్టి పెట్టినప్పుడు మనము పరిస్థితుల దృష్టికోణములో నుండి నీతిశాస్త్రమును చేయుచున్నాము. ఈ ధోరణిని మనము హేతువాదము అని పిలువవచ్చు, ఎందుకంటే ఇది క్రియల యొక్క అంతము లేక ఫలితము మీద దృష్టి పెడుతుంది. పరిస్థితుల దృష్టికోణములో నుండి నీతిశాస్త్రమును ఆశ్రయించుటలో దేవుని పరిభాషలో ఫలితముల మార్గముల యొక్క అనుబంధములను చెప్పుట, దేవుని ఉద్దేశ్యములను పొందుకునుటకు ఉత్తమమైన మార్గములు ఏవి అనునటువంటి ప్రశ్నలను అడుగుట భాగమయ్యున్నది. దేవుడు యేసు మరియు లేఖనములోని ఇతర నైతికమైన పాత్రల యొక్క ఉదాహరణల ఆధారముగా నైతికమైన ప్రవర్తన కలిగి ఉండాలని పిలుపునిచ్చుట కూడా దీనిలో భాగమయ్యున్నది. దేవుని సార్వభౌమత్వము, ఆయన సృష్టిని దైవకృతముతో శాసించు విధానము వంటి నైతిక అంశములను గూర్చి మనకు ఉపదేశించున్నప్పుడు లేఖనము స్వయంగా ఈ దృష్టికోణమును తరచుగా ఉపయోగిస్తూ మనలను ప్రోత్సహిస్తుంది. విమోచనలో జరిగిన సన్నివేశములను సంబోధించినప్పుడు లేక దేవుని, యేసును మరియు ఇతరులను ఆదర్శ ప్రవర్తనకు మాదిరులుగా సూచించినప్పుడు ఇది మరింత స్పష్టముగా కనిపిస్తుంది. ఉదాహరణకు రోమాపత్రిక 6:2-4 పాపము నిమిత్తము మనము మరణము నొందుట మరియు క్రీస్తుతో మనము సమాధి చేయబడుట ఒక లక్ష్యమును, అనగా మనము పాపము లేకుండా నైతికముగా వేరుపరచబడిన వారిగా జీవించుట అను లక్ష్యము సాధించుటకు జరిగాయని పౌలు వాదించాడు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమ్మాయి నడుచుకునున్నట్లు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇలా చేయుట ద్వారా అతడు దేవుని ఆజ్ఞల మీద లేక మన జీవితములు మరియు మనస్సాక్షుల మీద పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం మీద అతడు దృష్టి పెట్టలేదు గాని విమోచన సన్నివేశములు మరియు మనము రక్షింపబడుటకు మార్గములతో సహా పరిస్థితి యొక్క వాస్తవికతల మీద దృష్టి పెట్టాడు. రోమాపత్రిక 6:2 కూడా పౌలు నీతిశాస్త్రము యొక్క పరిస్థితుల దృష్టికోణముతో ముగించాడు. రోమాపత్రిక 6:2 పౌలు ఈ మాటలు వ్రాశాడు: మీరు పాపమునకు దాసులయ్యున్నప్పుడు అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. పరిశుద్ధమైన నైతికమైన జీవితములను జీవించుచు వారు ఒకప్పుడు చేసిన పాపములను విడిచిపెట్టమని పౌలు తన పాఠకులను ప్రోత్సహించాడు. పరిశుద్ధమైన జీవితములను జీవించుట ద్వారా వారు నిత్యజీవమును పొందుతారని పౌలు వాదించాడు. ఇక్కడ అతడు పరిణామాల ఆధారంగా కూడా వాదించాడు. కాని ఈసారి దైవికమైన జీవితమునకు స్పందనగా కలుగు ప్రతిఫలము మీద అతడు దృష్టి పెట్టాడు. పేతురు కూడా నైతికమైన ప్రవర్తనకు పరిస్థితుల వాదనలను అందించాడు. 1 పేతురు పత్రిక 2:21 అతడు వాదించిన విధానమును వినండి: క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరియుంచిపోయెను. నీతినిమిత్తము హింసింపబడుటకు సిద్ధపడియుండమని ఇక్కడ పేతురు విశ్వాసులను ప్రోత్సహించాడు. మరియు అతడు లేఖనమును ఉల్లేఖించుట ద్వారా లేక పరిశుద్ధాత్మ యొక్క అంతర్గత నడిపింపు ద్వారా ఇలా చేయలేదుగాని విమోచన చరిత్రలోని వాస్తవములను తెలియజేయుట ద్వారా మరియు విశేషముగా శిలువ మీద యేసు పొందిన శ్రమ యొక్క ఉదాహరణను ఇచ్చుట ద్వారా చేశాడు. క్రైస్తవులు అత్యంత అవలేలగా తెలుసుకోగల దృష్టికోణమును మనము నిర్ణాయక దృష్టికోణము అని పిలుస్తాము. దేవుని వాక్యము నీతిశాస్త్రమునకు సూత్రముగా లేక ప్రమాణముగా ఉన్నది అని నిర్ణాయక దృష్టికోణము సూచిస్తుంది. మనము చేయవలసిన దానిని ఎలా చేయాలో చెప్పుట కొరకు బైబిలును మనము చూసినప్పుడు నిర్ణాయక దృష్టికోణములో నుండి నీతిశాస్త్రమును చేయుచున్నాము. ఉదాహరణకు ఇజ్రాయేలులో సరియైన ఆరాధనను పునరుద్ధరించుటకు పస్కా పండుగను ఆచరించమని యోషియారాజు తన ప్రజలను హెచ్చరించాడు. 2 రాజుల గ్రంథము 23:21 అతడు వారికి ఇలా ఆజ్ఞాపించాడు: నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడి. విమోచన చరిత్ర లేక వారి పరిస్థితి యొక్క వాస్తవికతలు వారిని ఈ బాధ్యతకు కట్టుబడినట్లు చేశాయని లేక దేవుడు వారిని అంతర్గతముగా పస్కా పండుగను జరుపునట్లు నిర్దేశించాడు అని అతడు వాదించలేదుగాని స్వయంగా లేఖనమే దీనిని జ్ఞాపికగా జరుపుకోమని వాటిని నిర్దేశించిందని అతడు తెలిపాడు. మోషే ద్వారా తన ప్రజలకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రములోని మాటలను అతడు ఉపయోగించాడు. 1 యోహాను పత్రిక 3:23 విశ్వాసము మరియు ప్రవర్తనకు ఆధారముగా దేవుని ఆజ్ఞను ఉపయోగించినప్పుడు అపోస్తలుడైన యోహాను కూడా ఇదే నిర్ణాయక దృష్టికోణమును ఉపయోగించాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. మరొకసారి ప్రవర్తనకు దేవుని వాక్యము ఆధారమయ్యున్నది. ప్రజలు ఒక రీతిలో ప్రవర్తించాలని మరియు నమ్మాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మరియు స్వయంగా ఆయన అధికారమే ఈ నైతిక ప్రామాణికతకు అనుగుణం కలిగి ఉండునట్లు ప్రజలను బద్దులనుగా చేసింది. ఇప్పటి వరకు పరిస్థితుల మరియు నిర్ణాయక దృష్టికోణములను చూశాము కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క దృష్టికోణంలో నుండి చూడబడు నీతిశాస్త్రమును మనము పరిశీలన చేద్దాము. దీనిని అస్తిత్వ దృష్టికోణము అని పిలుస్తారు. పాలు పంచుకొనుచున్న ప్రజలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుట ద్వారా మనము నీతిశాస్త్రమును ఆశ్రయించినప్పుడు మనము అస్తిత్వ దృష్టికోణములో నుండి నీతిశాస్త్రమును చేయుచున్నాము. అస్తిత్వ అను మాటకు అర్థము మనము ఈ దృష్టికోణమును అస్తిత్వవాదుల తత్వముతో అనుసంధానము చేస్తున్నాము అని కాదు. బదులుగా ఈ దృష్టికోణము నీతిశాస్త్రమును ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవము అను అర్థములో నుండి చూస్తుంది అని మన అర్థమై ఉన్నది. అస్తిత్వ దృష్టికోణము దేవుని ఎదుర్కొనుట మరియు ఆయనతో సంకర్షించుటలో ఒక వ్యక్తి యొక్క స్వయము మీద దృష్టి పెడుతుంది. ఈ దృష్టికోణములో నుండి మనము నీతిశాస్త్రమును ఆశ్రయించినప్పుడు మనము మంచి చెడ్డలకు ఉన్నతమైన ప్రమాణముగా దేవుని అధికారమును తక్కువ చేయము లేక మన భావనలను హెచ్చించుకోము. బదులుగా నేను పరిశుద్ధునిగా ఉండుటకు నన్ను నేను ఏ విధముగా మార్చుకోవాలి అనునటువంటి ప్రశ్నలను అడుగుతాము మరియు పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ నడిపింపు మరియు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగత మనస్సాక్షి వంటి ప్రభావముల మీద ఎక్కువ దృష్టి పెడతాము. కాబట్టి లేఖనము మన మనస్సాక్షులను మరియు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మంచి చెడ్డలను నిర్ణయించుటకు అర్హమైన మార్గముగా ఎంచుతుంది అని మనము ఉద్ఘాటిస్తాము. పరిస్థితుల మరియు నిర్ణాయక దృష్టికోణములతో పాటుగా నీతిశాస్త్ర తీర్పులను చేయుటకు ప్రయత్నించుచుండగా అస్తిత్వ దృష్టికోణము కూడా మనకు ఉపయోగకరమైన పరికరము అయ్యున్నది. నీతిశాస్త్రము పట్ల ఈ ధోరణి కొరకు లేఖనములో అనేక ఉదాహరణలు ఉన్నాయి. వీటిలో ఒకటి 1 యోహాను పత్రిక 3:21. అక్కడ అపోస్తులుడు ఇలా వ్రాశాడు: ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. విమోచన పొందిన ప్రజలుగా మన హృదయములు దేవుని స్వభావముతో శ్రావ్యత కలిగి ఉన్నవి మరియు దేవుని ప్రేమ మనలో నిలిచియుంటే ఏది తప్పో మరియు ఏది ఒప్పో మనము గమనించగలము అని అతడు తెలియజేయుటకు ప్రయత్నించుచున్నాడు. తప్పు ఒప్పులను గూర్చిన అంతరంగ నిర్ధారణను కలిగించుట కొరకు దేవుడు ప్రజల మధ్య సంచరిస్తాడు. మరియు నీతిశాస్త్రమును చేయి విషయములో మనం ఈ విషయమును గుర్తించినప్పుడు మనము అస్తిత్వ దృష్టికోణమును ఉపయోగించుచున్నాము. మనము ఇదే రకమైన ఆలోచనను పౌలు యొక్క రచనలలో కూడా చూస్తాము. ఉదాహరణకు గలతీపత్రిక 5:5 పౌలు శరీరమును మన పాపపు స్వభావముతో అనుసంధానము చేసి మన శరీరము మనలను చేయునట్లు పురికొల్పు అనేక అనైతిక కార్యములను తెలియజేశాడు. నైతికముగా మంచి విషయములైన ప్రేమ, ఆనందము మరియు సమాధానము వంటి వాటిని ఉత్పత్తి చేయుటకు పరిశుద్ధాత్మ మనలో కార్యములు చేస్తాడు అని కూడా అతడు వివరించాడు. ఈ నేపథ్యములో పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ నడిపింపునకు విధేయత చూపుట ద్వారా విశ్వాసులు సత్క్రియలను చేయగలరని అతడు వివరించాడు. గలతీపత్రిక 5:16 అతని బోధనను వినండి: నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ యొక్క అంతరంగ నడిపింపును ఆలకించుట నైతికమైన తీర్పులను చేయుటలో విశ్వాసులకు సహాయము చేయు ఒక అర్హమైన మార్గమయ్యున్నది. మరియు మనమిలా చేయునప్పుడు మనము తప్పు ఒప్పులను అస్తిత్వ దృష్టికోణములో నుండి చూస్తాము. రోమాపత్రిక 14:5, 14, 23 అస్తిత్వ దృష్టికోణము మీద పౌలు ఎంత ఉద్ఘాటనను పెట్టాడు అంటే, మన మనస్సాక్షులు పరిపూర్ణమైనవి కానప్పటికీ వాటిని ఉల్లంఘించుట పాపము అయ్యున్నదని అతడు ఉద్ఘాటించాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరుచుకొనవలెను. సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేస్సునందు ఎరిగి రూఢీగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకునువానికి అది నిషిద్ధమే. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును, గనుక దోషి అని తీర్పునందును. విగ్రహములకు బలి అర్పించిన ఆహారమును గూర్చి పౌలు మాట్లాడుతూ, ఆ ఆహారమును భుజించుట విగ్రహారాధన చేయుటతో సమానమని తమ మనస్సులలో తలంచనంతటి వరకు క్రైస్తవులు ఆహారమును తినుట మంచిదే అని పౌలు వివరించాడు. అయితే ఈ విధముగా భుజించుటకు వారి మనస్సాక్షులు వారికి అనుమతి ఇవ్వకపోతే ఆహారమును వారు తినుట పాపము అవుతుంది. ఆసక్తికరముగా ఈ అధ్యాయం యొక్క నేపథ్యములో ఈ విషయమును కేవలం నిర్ణాయక మరియు పరిస్థితుల దృష్టికోణము నుండి మాత్రమే చూస్తే ఎక్కువ మంది విశ్వాసులు దానిని తినుటకు మొగ్గుచూపుతారు అని పౌలు వాదించాడు. అయితే విశ్వాసులు అస్తిత్వ దృష్టికోణములో ఉన్న మెలకువలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని మరియు మూడు దృష్టికోణములలో నుండి ఒకే విధమైన నిర్ధారణలకు వస్తే తప్ప వారు దానిని భుజించకూడదు అని అతడు నొక్కి చెప్పాడు. ఇప్పటి వరకు నీతిశాస్త్రములో పరిస్థితుల నిర్ణాయక మరియు అస్తిత్వ దృష్టికోణములను పరిచయము చేశాము కాబట్టి ఇప్పుడు ఈ మూడు దృష్టికోణములు సంకర్షించు మరియు ఒకదాని మీద ఒకటి ఆధారపడు విధానమును చూచుటకు కొంత సమయమును కేటాయించాలి. మనము నీతిశాస్త్రమును ఆశ్రయించు మూడు విభిన్నమైన దృష్టికోణములు మూడు వేర్వేరు భాగములు కావు. బదులుగా ప్రతి దృష్టికోణము నీతిశాస్త్రము అంతటిలో భాగమయున్నది మరియు ఏదో ఒక కోణము నుండి వీక్షించబడుతుంది. ఇది కొంత అయోమయంగా ఉంటుంది అని నేను ముందుగానే ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాఠములో ఇంతకు ముందే మనము ఇచ్చిన ఉదాహరణలు కొన్ని ఒక సమయమందు ఒకే దృష్టికోణమును ఉపయోగిస్తాయి అన్నట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి మన ఉదాహరణలన్నిటిలో మూడు దృష్టికోణములు అన్నీ భాగమై ఉంటాయి. మూడింటి మధ్య ఉన్న భేదములను ఎత్తిచూపుటకు గాను ఒక దృష్టికోణము ప్రాముఖ్యముగా కనిపించు ఉదాహరణలను మనము ఎంపిక చేసుకున్నాము అంతే. ఏ దృష్టికోణము కూడా ఇతర వాటి నుండి ఏకాంతముగా పనిచేయలేదు అనున్నది వాస్తవమై ఉన్నది. మొదటిగా పరిస్థితుల దృష్టికోణములో భాగమయ్యున్నదానిని పరిగణించండి. ఈ పరిస్థితి ఈ విషయములో పాలివారైన వ్యక్తులు మరియు దేవుని వాక్యముతో సహా మనము పరిగణించు నైతిక ప్రశ్నలకు సంబంధించిన ఔచిత్యమైన వాస్తవములన్నిటినీ కలిగి ఉంటుంది మరియు ఈ ప్రామాణికత ఆధారముగా మనము విషయమును విశ్లేషించవలసి ఉన్నది. వ్యక్తులు లేని ఎడలా నీతిశాస్త్ర విచారణ చేయుటకు ఎవరూ మిగిలియుండరు మరియు దేవుని ప్రత్యక్షత లేని ఎడలా వాస్తవికతలను గూర్చి మనము ఏమీ తెలుసుకుని ఉండలేము. మరొక మాటలో పరిస్థితుల దృష్టికోణములో నుండి నైతికమైన ప్రశ్నలను మనము విశ్లేషించినప్పుడు కూడా మన పరిశోధనలలో ఎల్లప్పుడూ వ్యక్తిగత మరియు నిర్ణాయక పరిగణలు భాగమై ఉండాలి. మనము పరిస్థితిని దేవుని వాక్యము వెలుగులో చూస్తే తప్ప మరియు వ్యక్తులుగా పరిస్థితి మన మీద చూపు ప్రభావమును గుర్తిస్తే తప్ప మనము పరిస్థితిని సరిగా అర్థము చేసుకోలేము అని చెప్పుట సమంజసమే అవుతుంది. నిర్ణాయక దృష్టికోణం విషయంలో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. మన పరిస్థితులకు మరియు స్వయంగా మనకు మనము లేఖనములోనికి మాటలను అనువర్తించలేకపోతే మనము లేఖనమును సరిగా అర్థము చేసుకోలేదు అని అర్థము. దొంగిలవద్దు అంటే అర్థము ఏమిటో నాకు తెలుసు, కానీ అది నాకు మరియు నేను నన్ను ఉద్యోగంలో పెట్టుకున్న వారి నుండి ధనమును దోచుకునుటకు ఎలా అనువర్తించుకోవాలో నాకు తెలియదు అని చెప్పు ఒక వ్యక్తిని పరిగణించండి. దొంగిలవద్దు అను మాటల యొక్క సరియైన అర్థము ఈ వ్యక్తికి ఖచ్చితముగా తెలియదు. నిర్ణాయక అర్హతలు ఈ వ్యక్తికి తెలిసి ఉన్నట్లు అనిపిస్తాయి, గాని అవి అనువర్తించబడు పరిస్థితుల నేపథ్యమును గ్రహించుటలో అతడు విఫలమగుట వాస్తవానికి బైబిలు ఆశించే విషయములు అతనికి తెలియవు అని నిర్ధారిస్తుంది. మరియు అవును, అస్తిత్వ దృష్టికోణము విషయములో కూడా మనము దీనినే చెప్పవచ్చు. దాని పరిస్థితి యొక్క నేపథ్యములో దానిని చూసి దేవుని వాక్య ఆధారముగా దానిని సరిగా వ్యాఖ్యానిస్తే తప్ప మనము స్వయమును సరిగా అర్థము చేసుకోలేము. మనము సరిగా ఆలోచించాలంటే మన మనస్సాక్షులకు లేఖనము తెలిసి ఉండాలి మరియు మన మనస్సాక్షి మన బాధ్యతలను సరిగా తెలుపుటకు ముందు మనము పరిస్థితులను గుర్చిన వాస్తవములను కూడా ఎరిగి ఉండాలి. కాబట్టి ప్రతి దృష్టికోణము ఇతరుల యొక్క పరిగణలకు మార్గము తెరుస్తుంది. మనము ఏ దృష్టికోణమునైనా పరిపూర్ణమైన రీతిలో అనువర్తించినప్పుడు ఇతర రెంటి నుండి మనము పొందగల అవే మెలకువలను అది మనకు చూపుతుంది. సమస్య ఏమిటంటే మనము పరిపూర్ణమైన మెలకువ గల పరిపూర్ణమైన మానవులము కాము. ఈ కారణము చేత విషయములను మనము విశేషమైన నిర్ణాయక దృష్టికోణములో ఆశ్రయించినప్పుడు అస్తిత్వ మరియు పరిస్థితుల సమస్యలను మనము స్పష్టముగా చూడలేము మరియు మనము కేవలం పరిస్థితుల దృష్టికోణమును మాత్రమే ఉపయోగించినప్పుడు మనము నిర్ణాయక మరియు అస్తిత్వ సమస్యలను అర్థము చేసుకోలేము. మరియు అవును, నీతిశాస్త్ర ప్రశ్నల యొక్క అస్తిత్వ అంశములను మాత్రమే మనము చూసినప్పుడు నిర్ణాయక మరియు పరిస్థితుల సమస్యలను గూర్చి సరి అయిన నిర్ధారణలకు రాలేమోనున్నది కూడా వాస్తవమయ్యున్నది. మనము నీతిశాస్త్రమును గూర్చి పరిపూర్ణమైన రీతిలో ఆలోచన చేయగలిగితే ఈ మూడు దృష్టికోణములు కూడా ఎల్లప్పుడూ ఖచ్చితముగా ఒకే నిర్ధారణలను మరియు మెలకువలను కలిగించగలవు. అయితే మనము పరిపూర్ణులము కాదు కాబట్టి మనము మూడు దృష్టికోణములన్నిటినీ ఉపయోగించాలి. తద్వారా నైతిక సమస్యలను గూర్చి వీలైనంత సమాచారమును మనము కలిగి ఉండవచ్చు. మూడు దృష్టికోణములన్నిటినీ ఉపయోగించుట ద్వారా ఏ ఒక్క దృష్టికోణము యొక్క మెలకువల కొరకైనా మనము నియంత్రణలను కలిగి ఉండగలము. ఈ పాఠములో క్రైస్తవ నీతిశాస్త్రమును దాని యొక్క నైతిక కోణములలో నుండి పరిగణింపబడు వేదాంతశాస్త్రం మొత్తము అని నిర్వచిస్తూ ఈ అంశమును పరిచయం చేశాము. సత్క్రియల కొరకు బైబిల్ యొక్క మూడింతల అర్హతలను కూడా మనము విచారించాము. చివరిగా నిర్ణాయక పరిస్థితుల మరియు అస్తిత్వ దృష్టికోణములను ఉద్ఘాటించుట మరియు సమతుల్యము చేయుట వలన కలుగు లాభములను పరిగణలోనికి తీసుకును నైతిక నిర్ణయాలను తీసుకునుటకు బైబిల్ మాదిరిని కూడా మనము ప్రతిపాదించాము. ఆధునిక లోకములో బైబిల్ అనుసారమైన నిర్ణయాలను తీసుకునుట ఎన్నో సవాళ్లతో కూడిన పని అయ్యున్నది. మనము తరచుగా అనేక రకముల ప్రభావములతో ఏడవబడతాము మరియు వీటిలో చాలా దేవుని అధికారమును గుర్తించవు మరియు ఆయన మంచితనమును గూర్చి పఠించుకోవు. అయితే క్రైస్తవులముగా మనము దేవుని మంచితనమును ఉద్ఘాటించాలి మరియు మన నైతిక నిర్ణయాలలో మనము దానిని అనుసరించాలి. మరియు నీతిశాస్త్రమును గూర్చిన నిర్ణాయక పరిస్థితుల మరియు అస్తిత్వ దృష్టికోణములను ఉపయోగించుట ఈ పనిని చేయుటకు ఒక ఉపయోగకరమైన మార్గమై ఉన్నది. మన ఆలోచనలోనికి ఈ దృష్టికోణములను చేర్చుచుండగా సంక్లిష్టమైన నైతిక సమస్యలను విశ్లేషించుటకు మరియు జ్ఞానపూర్వకమైన బైబిల్ అనుసారమైన నిర్ణయాలను తీసుకునుటకు మనలను మనము సిద్ధము చేసుకుంటాము.